ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం, వివిధ పంటల్లో సూక్ష్మ పోషకాల లోపాలు మరియు వాటి సవరణ. ఏం రాజన్న, ఎటు పోతున్నావు?
ఆ నర్సన్న, ఈ పట్టణం దాకా పోయి వస్తా. ఏం మస్తు నిమ్మలంగా ఉన్నావు?
ఏముంది రాజన్న, పోయిన ఏడేమో పురుగొచ్చి పంట అంతా నాశనం అయ్యా, ఈ ఏడు ఆ బాధ ఏం లేదు. మన వ్యవసాయాధికారి గారు చెప్పినట్టు పురుగు మందు వాడినా పురుగంతా పోయింది, పంట మంచిగా ఉంది.
గట్లనా సంతోషం నర్సన్న, ఏడైనా పంట మంచిగా పండాలే.
ఆ రాజన్న, పోయిన ఏడు పంట ఎట్లుంటదా అని ఒకటే గుబులు, ఈ ఏడు ఆ బాధేం లేదు, ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నా.
సరే మరి, నేను పట్టణం పోయి వస్తా. ఏం నర్సన్న దిగులుగా కూర్చున్నావు, ఏమైంది?
ఏం చెప్పమంటావు రాజన్న, ఏం చేయాలో అర్థమైతలేదు. చేతికొస్తుంది అనుకున్న పంట అంతా నాశనమైంది. రైతుగా పుట్టినందుకు మన కన్నీళ్లు తప్ప ఏం మిగులుతాయి చెప్పు.
ఏమైంది నర్సన్న, పోయిన వారమే ప్రశాంతంగా పడుకుంటా అన్నావు, ఇప్పుడు ఏమైంది, పంట ఏమైంది?
ఏమో రాజన్న, చేనులో ఒక్క పురుగు లేదు కానీ ఏం రోగమో ఏమో, ఆకులన్నీ ఎండిపోతున్నాయి, రంగు మారుతున్నాయి, రాలిపోతున్నాయి, ఏం చేయాలో అర్థమైతలేదు.
గట్లెందుకు నర్సన్న, పోయి చూద్దాం పా ఒకసారి పొలాన్ని.
పా అన్న, నీకు కూడా చూపిస్తే ఏమన్నా తెలుస్తుందేమో.
ఇది పురుగు కాదు నర్సన్న, దీని గురించి మన వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలను అడుగుదాం, తగిన సలహాలు తీసుకుందాం.
సరే పోదాం పా రాజన్న. నమస్తే మేడం, నా పేరు నర్సయ్య.
నమస్తే నర్సయ్య, చెప్పండి.
మేడం, ఈ ఏడు నేను వరి వేసిన నా పొలంలో పురుగు మందులు కూడా వాడినా, చేను మొత్తం నాశనమైంది, ఆకులన్నీ ఎండిపోతున్నాయి. పురుగు మందులు వాడినా ఇలా ఎలా జరుగుతుందో అర్థమవుతలేదు.
పురుగుల మందు వాడినాక కూడా ఆకులు ఎండిపోతున్నాయా? దీన్ని బట్టి చూస్తే నీ పొలంలో మొక్కలకు సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్టుంది.
సూక్ష్మ పోషకాల అవేంటి మేడం?
అంటే నర్సయ్య, ఇప్పుడు మనం అన్నం ఒకటే తినాం కదా, అన్నంతో పప్పు చారు ఇవన్నీ వేసుకొని తింటాం కదా, పంటకు కూడా అలానే ఒక నత్రజని పొటాషియం ఇవే కాకుండా కొన్ని తక్కువ మోతాదులో అవసరమైతాయి, వాటినే మనం సూక్ష్మ పోషకాలు అంటాము.
మరి ఇంకా వివరాలు కావాలంటే ఎలా మేడం, పూర్తిగా చెప్పండి.
నువ్వేం భయపడకు నర్సయ్య, రేపు ఇక్కడ మన ఆఫీసులో రైతులందరికీ సూక్ష్మ పోషకాల లోపం, వాటిని సవరించే పద్ధతుల గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం, నువ్వు కూడా రా, దాని తర్వాత ఏం చేయాలో చూద్దాం.
సరే మేడం, రేపు వస్తా మరి నేను. ఏమే తలుపుది?
ఏమయ్యా పోయిన పని ఏమైంది?
అక్కడ శాస్త్రవేత్తలతో మాట్లాడినా, రేపు అక్కడ దాని గురించి ఏదో అవగాహన సదస్సు అనేది ఉందంట, నేను కూడా పోదామని అనుకుంటున్నా.
రేపు ఎన్ని గంటలకు అయ్యా అది?
ఉదయం 10:30కి రమ్మంది మేడం.
ఎవరైనా రావచ్చా?
అవును, ఎవరన్నా రావచ్చంట. మీ అన్నకు కూడా ఒకసారి చెప్పు, ఆయన పొలంలో కూడా ఇలాంటి లక్షణాలే కనబడుతున్నాయి కదా.
సరే అయ్యా, నేను మా అన్నని అడుగుతాను, అలాగే మల్లమ్మని కూడా అడుగుతా, వస్తదేమో, ఆమె వస్తే నేను కూడా వస్తా.
సరే మరి పోయి చెప్పి రాపు.
మల్లమ్మ ఉన్నవానే, ఏం చేస్తున్నావు?
ఏంది లక్ష్మక్క ఇట్లొచ్చినావు?
అదే మల్లమ్మ, నిన్న మా ఆయన శాస్త్రవేత్త దగ్గరికి పోయిండు కదా, వాళ్ళు రేపు ఏదో అవగాహన సదస్సు పెడుతుళ్ళంట, నువ్వు పోతావేమో చెప్తావని వచ్చిన.
ఓ గట్లనా అక్క, తప్పకుండా పోతా, అట్లాంటి వాటికి పోతనే కదా కొంచెం ఆధునిక పరిజ్ఞానం గురించి తెలిసేది.
సరే మల్లమ్మ, రేపు 10:30 పోదాం మల్ల.
సరే అక్క పోదాం.
ఇక్కడ హాజరైన రైతు సోదరులందరికీ స్వాగతం. ఏ రైతైనా పొలంలో ఏదైనా సమస్య వస్తే పురుగుల వల్ల కాని, ఎరువులు సరిగ్గా వేయకపోవడం వల్ల కాని అనుకుంటాడు. కాకపోతే మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి, అందులో ఒకటి సూక్ష్మ పోషకాల లోపం. ఈ సూక్ష్మ పోషకాల లోపం గురించి తెలుసుకునేందుకు ఈ రోజు సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సూక్ష్మ పోషకాల లోపం, వాటి సవరణకు తీసుకునే జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో కావలసిన పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. జింక్, రాగి, ఇనుము, మ్యాంగనీసు, బోరాను, మాలిబ్డినం, క్లోరిన్ పోషకాలు ఈ కోవకు చెందినవి. ఇవి కొద్ది పరిమాణంలో కావలసినప్పటికీ వీటి ప్రభావం గణనీయంగా ఉంటుందని, ఆవశ్యకతలో మిగులు పోషకాలకు ఏమాత్రం తక్కువ ఎక్కువ కాదని తెలుసుకున్నాం. ఏ ఒక్క సూక్ష్మ పోషక లోపం ఉన్నా కూడా ముఖ్య పోషకాలు సరైన ఫలితాన్ని ఇవ్వవు. కొన్ని ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు, వాటి మోతాదు ఎంత ఉండాలి, అవి తక్కువైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తక్కువగా ఉన్నాయని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్ లోప లక్షణాలు మన పంటలో ఎలా కనిపిస్తాయి, వాటిని సవరించే పద్ధతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జింక్ లోపం వచ్చినప్పుడు లేత ఆకుల్లో ఈనల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. కొన్ని సందర్భాలలో కణజాల క్షయం జరగడం, ఆకుల చివర్లో ఈనల కిరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్తాను. జింక్ సల్ఫేట్ నేలకు వేసి గాని లేదా ద్రవ రూపంలో గాని పిచికారీ చేయాలి. సాధారణంగా ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ సరిపోతుంది. ఇలా ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసినప్పుడు ఇది 2-3 పంటలకు సరిపోతుంది. అదే మనం ద్రవ రూపంలో వాడినప్పుడు 2 మిల్లీలీటర్ల జింక్ సల్ఫేట్ కి లీటర్ నీళ్లు ఉపయోగించి పిచికారీ చేయాలి. ఇలా మనం 4-5 రోజుల తేడాతో 2-3 సార్లు వాడాలి. ఇలా మనం ద్రవ రూపంలో ఉపయోగించేటప్పుడు మొక్క బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. దీని తర్వాత మనం కాపర్ అనగా రాగి లోప లక్షణాల గురించి తెలుసుకుందాం. రాగి లోపం వచ్చినప్పుడు ఆకులు ముదురు ఆకుపచ్చ లేదా నీలిరంగు కలిసినట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవడం చూస్తాము. ఆకుల మీద గచ్చకాయ రంగు లేక నీలిరంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇదే మనం పండ్ల తోటలో చూసినట్లయితే లేత ఆకులు రాలిపోవడం, కాండం కాయల మీద ఇటుక రంగు మచ్చలు ఏర్పడడం, కాయ లోపల నడుమ భాగంలో బంక ఏర్పడడం వంటివి చూడవచ్చు. ఇలా రాగి లోపం వచ్చినప్పుడు మనం 1% బొరాక్స్ మిక్చరు గాని, రాగి ధాతువు కలిగిన శీలింద్రపు మందు గాని చల్లాలి. దీనిని మనం 3% ద్రవ రూపంలో పిచికారీ చేయాలి. ఇప్పటి వరకు మనం జింక్ మరియు రాగి లోప లక్షణాలు, వాటిని సవరించే పద్ధతుల గురించి తెలుసుకున్నాం. చివరికి ఇనుము లోప లక్షణాలు తెలుసుకుందాం. ఇలా ఇనుము లోపం జరిగినప్పుడు ఈనల మధ్య భాగం పసుపుగా మారుతాయి. ఇది తీవ్రమయ్యే క్రమంలో ఆకులు పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. ఈ లోపం లేత ఆకుల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఇనుము లోపం వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్తాను. ఇనుము లోపం నివారణను ప్రథమ దశలోనే చేయాలి. అన్నభేది అనగా ఫెర్రస్ సల్ఫేట్, ఇది నేలకు గాని ద్రవ రూపంలో గాని పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ అన్నభేదిని మనం నేలకు వేయడానికి ఉపయోగిస్తే దీని మోతాదు మనకి ఎక్కువగా అవసరం రావచ్చు, దాని వలన ఖర్చు ఎక్కువవుతుంది. కావున మనం ఈ అన్నభేదిని పిచికారీ రూపంలో చేయడం మేలు. ఇలా చేయడం వల్ల ఖర్చు కొంచెం తక్కువ చేసుకోవచ్చు. వరి చిరుధాన్యాల పైరుకి 20-30 గ్రాముల అన్నభేది, 2-3 గ్రాముల నిమ్మ ఉప్పు వంతున లీటరు నీటిలో కలిపి 5-6 రోజుల తేడాలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. కాకపోతే పొలంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు 5 గ్రాముల అన్నభేదిలో 6 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపిన ద్రవం వాడాలి. ఇనుముతో పాటు మనం ఇప్పుడు మ్యాంగనీసు లోప లక్షణాలు కూడా చూద్దాము. మ్యాంగనీసు లోప లక్షణాలు ఇనుము లోప లక్షణాలను పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకులోని ఈనల మధ్య భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. అయితే ఈనలు ఈనల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీసు లోపంగాను, పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుము లోపంగాను గుర్తించాలి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు రెండింటిలో తేడా గుర్తించడం కష్టమైతుంది. నిమ్మజాతి పండ్ల తోటల్లో మ్యాంగనీసు లోపం వల్ల ఆకుల మీద పసుపు రంగు చెక్కలు ఏర్పడి క్రమంగా గచ్చకాయ రంగులోకి లేదా తెల్ల రంగులోకి మారి ఆకులు రాలిపోతాయి. ఆకులు క్రిందికి ముడుచుకొని బొర్లించిన గిన్నె ఆకారంలో ఉంటాయి. ఈ మ్యాంగనీసు లోపం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్తాను. మన రాష్ట్రంలో మ్యాంగనీసు లోపం తీవ్రంగా లేదు. వరి ఉల్లిపాయలలోనూ, నిమ్మ మరియు ద్రాక్ష ఫల వృక్షాలలోను అక్కడక్కడ మ్యాంగనీసు లోపాలు గుర్తించడం జరిగింది. దీనిని సవరించుటకు ఎకరానికి 20 నుంచి 40 కిలోల మ్యాంగనీసు సల్ఫేట్ నేలకు వేయాలి, లేదా 2 నుంచి 3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా పిచికారీ చేసినప్పుడు మొక్క పూర్తిగా తడిచేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా వివిధ సూక్ష్మ పోషకాలని ముందుగానే గుర్తించి వాటి లోపాన్ని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. సరైన చర్యలు చేపట్టడానికి మీ దగ్గరలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవాలి.
బాగా చెప్పారు మేడం, ఇప్పటి నుండి మీరు చెప్పినట్లు పాటిస్తాము.
సరే మేడం, ఇక వెళ్లి వస్తాం.
సరే వెళ్ళండి, అవసరమైనప్పుడు రండి.
నమస్తే మేడం.
నమస్తే నర్సయ్య, ఇప్పుడు ఎలా ఉంది నీ పొలం?
మీరు చెప్పినట్టుగా అన్ని చర్యలు చేపట్టాను మేడం, ఇప్పుడు కొంచెం మేలుగా ఉంది. ధన్యవాదాలు మేడం. పొలంలో ఏం సమస్య వచ్చినా ఏదో పురుగు అనుకోని చాలా పురుగు మందులు వాడేసేవాళ్ళం, అనవసరంగా ఖర్చు ఎక్కువయ్యేది. మీ వలన ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. పురుగులే కాకుండా ఇలా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరమని అర్థమైంది.
అవును కదా నర్సయ్య, మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి పంట యాజమాన్యంలో. అవి తెలియకుండా రైతులు సరైన పద్ధతులు అమలు చేయకుండా ఎక్కువ అనవసరమైన ఖర్చులు చేస్తుంటారు. అందుకే రైతులు ఎప్పటికప్పుడు మీ ఊరు వ్యవసాయ అధికారిని, వీలైతే పరిశోధన స్థానంకి వెళ్లి శాస్త్రవేత్తలను అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి.
అవును మేడం, ఇన్ని రోజులు తెలియక పంట కళ్ల ముందే నాశనం అవుతున్నా ఏం చేయలేకపోయేవాళ్ళం. ఇప్పటి నుంచి ప్రతిదీ తెలుసుకుని శాస్త్రవేత్తలు చెప్పినట్టే నడుచుకుంటాం.
మంచిది నర్సయ్య, నువ్వు తెలుసుకున్న ప్రతి విషయం నీతో పాటు మీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంకో 10 మందికి తెలియజేయడానికి ప్రయత్నించు. వీలైనప్పుడల్లా మీ ఊళ్ళో వాళ్ళను తీసుకుని ఇక్కడికి రా. మీకు తగిన సహాయం సూచనలు చేయడానికి ఇక్కడ శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఉంటారు.
సరే మేడం, పొలంలో ఏదైనా తెలియని పరిణామం చోటు చేసుకుంటే తప్పకుండా మీ వద్దకు వస్తాం.
మంచిది నర్సయ్య.
ఉంటా మేడం, వెళ్ళొస్తా మరి ఈసారి.
సరే నర్సయ్య, ఏ సమస్య వచ్చినా వెంటనే వచ్చే.
ఏం నర్సయ్య, అంత మంచేనా, పంట ఎట్లుంది?
నమస్తే రాజన్న, నీ పుణ్యమా అని పంటకు వచ్చిన సమస్య గురించి అడగడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి వెళ్ళాను. అక్కడ శాస్త్రవేత్తలు సమస్య గురించి చాలా బాగా చెప్పారు. అంతేకాకుండా సమస్యను అధిగమించడానికి అవసరమైన చర్యల గురించి కూడా చెప్పారు.
మంచిది నర్సయ్య, ఏతే ఇప్పుడు నీ పంట మంచిగా ఉంది. ఈసారి పరిశోధన స్థానంకి పోయేటప్పుడు నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తా నీతో.
తప్పకుండా రాజన్న, చెప్పే వెళ్తా నీకు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈరోజు మన చేను కబుర్లలో విటమిన్ B12 గురించి తెలుసుకుందాం. ఒక్క విటమిన్ లోపం మన జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్మొచ్చా? అపాద మస్తకం అయోమయం చేసేయగలదంటే నమ్ముతారా? విటమిన్ B12 ప్రాధాన్యం గురించి, ఇది లోపిస్తే తలెత్తే ఇబ్బందుల గురించి కొద్దిగా తెలుసుకుంటే చాలు, దీన్ని మీరే నమ్ముతారు. B12 మన శరీరానికి సూక్ష్మ మోతాదులోనే అవసరం, అలాగని ఆ కొంచెమే కదా అని అనుకోవటానికి లేదు. ఆ కొద్ది మాత్రం అందకపోయినా కూడా ఒంట్లో సునామీలు రేగొచ్చు. B12 లోపిస్తే విపరీతమైన బడలిక, అలసట ముంచుకొస్తాయి, ఆకలి బరువు తగ్గిపోవచ్చు, గుండెదడ పెరగవచ్చు. అంతేకాదు మతిమరుపు, కుంగుబాటు, ఆందోళన వంటి నానా సమస్యలు బయలుదేరొచ్చు. పైగా వీటన్నింటికీ మూలం B12 లోపమేనని చాలా సందర్భాల్లో గుర్తించడం చాలా కష్టం. దీన్ని గుర్తించకుండా ఏవేవో చికిత్సలు ఎన్ని చేసినా ప్రయోజనం శూన్యం. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీకు తెలియచేయడానికి ఈరోజు మన చేను కబుర్లలో B12 గురించి వివరిస్తున్నాం. విటమిన్ B12 లోపించటం అనేది అంత చిన్న సమస్య కాదు, మన సమాజంలో చాలా విస్తృతంగా ఉన్న సమస్య. అలాగని ఇది కొత్తగా పుట్టుకొచ్చిన లేదా కొత్తగా గుర్తింపులోకి వచ్చినదేం కాదు, ఎప్పటి నుంచో తెలిసిందే. ఇదెందుకు వస్తుందో, వస్తే ఏం చేయాలో వైద్య పరిశోధనా రంగం ఎన్నడో స్పష్టంగా గ్రహించింది. అయినా నేటికి ఎంతో మంది B12 లోపం కారణంగా రకరకాలుగా బాధలు పడుతున్నారంటే మనం దీన్ని విస్మరించటానికి లేదు. ఒంట్లో ఈ B12 విటమిన్ మోతాదులు తగ్గుతున్నా తొలిదశలో పెద్దగా చెప్పుకోదగ్గ లక్షణాలేమీ ఉండవు. కొందరిలో దీని లోపం బయటపడటానికి ఏళ్లు కూడా పట్టొచ్చు. కానీ లోపం పెరుగుతున్నా కొద్దీ తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. వీటిని ఖచ్చితంగా B12 లోపమనేనని అనుమానించటం, గుర్తించటం అంత సులభం కూడా కాదు. ఎందుకంటే B12 లోపం కారణంగా తలెత్తే సమస్యలు చాలా ఉన్నాయి. చూడటానికి ఇతరత్రా వేర్వేరు సమస్యల్లా అనిపిస్తుంటాయి, కాబట్టి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. అసలు ఈ B12 అంటే ఏమిటి? మన శరీరానికి అత్యంత అవసరమైన బి కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటి B12. ఇది నీటిలో కరిగే విటమిన్. రసాయనికంగా దీన్ని సైనకోబాలమిన్ అంటారు. ఇది మన శరీరంలో అత్యంత కీలకమైన చాలా పనులకు తోడ్పడుతుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 3. మొదటది రక్త కణాల ఉత్పత్తి. మన శరీరం అంతా ఆక్సిజన్ను మోసుకుపోతుండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, వాటి వృద్ధికి B12 చాలా కీలకం. అందుకే B12 లోపిస్తే పరిస్థితి ఒక రకమైన రక్తహీనతకు దారితీస్తుంది. వీరిలో మొదట తీవ్రమైన బడలిక, నిస్సత్తువ వంటి లక్షణాలే ఉండొచ్చు, గాని క్రమేపీ రక్తహీనత బయటపడుతుంది. రెండవది, B12 అనేది మన శరీరంలోని నాడులు, నాడీ కణాలన్నీ చక్కగా పనిచేయటానికి చాలా అవసరం. నాడుల మీద ఉంటూ నాడీ కణాల మధ్య సమాచార ప్రసారానికి ఉపయోగపడుతుండే మైలిన్ అనే పొర ఆరోగ్యకరంగా పనిచేసేందుకు B12 కీలకం. అందుకే B12 తీవ్రంగా లోపిస్తే మెదడు పనితీరు మందగించటం, మతిమరుపు వంటివి బయలుదేరతాయి. దీన్ని సత్వరమే సరిదిద్దుకోకపోతే వీటిలో కొన్ని శాశ్వతంగా కూడా ఉండిపోతాయి. మూడవది, మన శరీరం యావత్తు కణ నిర్మితం. ఈ కణాల్లో ఉండే DNA, RNA నకళ్లు తయారవటానికి, అంటే కొత్త కణాల పునరుత్పత్తికి B12 అత్యంత కీలకం. దీనార్థం B12 లోపిస్తే కొత్త కణాల వృద్ధి సరిగ్గా జరగదు. దీంతో వయసు మీద పడినట్లుగా రకరకాల వృద్ధాప్య లక్షణాలు బయలుదేరుతాయి. వీటితో పాటు B12 మరెన్నో శారీరక క్రియలకు కూడా దోహదం చేస్తుంటుంది. B12 లోపిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. B12 విటమిన్ లోపిస్తున్నా లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. ఇవి బయటపడటానికి కొన్నేళ్ల సమయం కూడా పట్టొచ్చు. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయటానికి లేదు. ప్రధానంగా కనిపించే లక్షణాలు రక్తహీనత లక్షణాల్లాగే ఉంటాయి. విపరీతమైన అలసట, ఏ పని చేయలేకపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం, ఆకలి తగ్గటం, దేనిమీద ఆసక్తి లేకపోవటం వంటివి కనబడతాయి. ప్రాథమికమైన చికిత్స తీసుకుంటే ఇవి తగ్గిపోతాయి. వీటితో పాటు తరచు నంజుపొక్కులు, నోటిపూత ఎక్కువ రోజులు ఉండటం, నాలుక నున్నగా తయారవటం, రుచి మారటం, చర్మం పాలిపోవటం, జీర్ణకోశ సమస్యలు, ఒకసారి మలబద్ధకం, మరోసారి విరేచనాలు, గుండె లయ తప్పడం వంటి లక్షణాలు ఉంటాయి. B12 లోపం ఇంకా ముదిరితే కాలి వేళ్లు, చేతులు తిమ్మిరెక్కినట్టుగా, మొద్దుబారినట్లుగా అనిపించటం, సరిగ్గా నడవలేకపోవటం, చికాకు, గందరగోళం, తీవ్రమైన కుంగుబాటు వంటి లక్షణాలు బయలుదేరుతాయి. ముఖ్యంగా B12 లోపం తీవ్రతరమైతే జ్ఞాపక శక్తి లోపిస్తుంది. కొన్నిసార్లు మతిమార్పు ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆల్జీమర్స్ వ్యాధి తరహాలో కూడా ఉండవచ్చు. B12 లోపం వల్ల మెదడుకు దూరంగా ఉండే నాడులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అందుకని సమస్య ముందుగా కాలివేళ్ల నుంచి ఆరంభమై క్రమేపీ పాదం, కాళ్ళు, చేతులు ఇలా పైకి పాకుతూ చివరికి వెన్నుపాము మీద ప్రభావం చూపించవచ్చు. దీంతో పాదాలు, చేతులు తిమ్మిరెక్కటం, కదలికలు కష్టం కావటం, శరీరం పట్టుతప్పుతుండటం వంటి లక్షణాలన్నీ బయలుదేరుతాయి. చికిత్స తీసుకోకపోతే క్రమంగా ఇవి మరింత తీవ్రం కావచ్చు. కొందరిలో పక్షవాతం కూడా రావచ్చు. B12 లోపిస్తే అమైనో ఆమ్లాల జీవక్రియ దెబ్బతిని హోమోసిస్టిన్ అనేది పెరుగుతుంది. ఒంట్లో దీని స్థాయి పెరిగితే గుండె జబ్బుల వంటివి వచ్చే ముప్పు పెరుగుతుంది. ఇప్పుడు అసలు B12 విటమిన్ ఎందుకు లోపిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో తగినంత B12 లేకపోవటం, లేదా ఆహారంలో B12 ఉన్నా దాన్ని మన శరీరం గ్రహించలేకపోవటం, ఇదే బి12 లోపానికి మూలం. విటమిన్ బి12 అనేది పూర్తిగా మాంసాహారం జంతు ఉత్పత్తుల్లోనే ఉంటుంది. వృక్షాలకు బి12 అవసరం ఉండదు, అందుకని శాకాహారంలో ఇది అస్సలు ఉండదు. కాబట్టి పూర్తి శాకాహారమే తీసుకునే వారిలో బి12 లోపం చాలా ఎక్కువ. మాంసం తినకపోయినా గుడ్లు, పాలు, పెరుగు ద్వారా కొంత బి12 లభిస్తుంది. ఇవి కూడా సరిగ్గా తీసుకోని వారిలో బి12 లోపం తలెత్తే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మన జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగ్గితే మన శరీరం బి12ని సరిగ్గా గ్రహించలేదు. అందుకే ఎసిడిటీ తగ్గటానికి దీర్ఘకాలం మందులు వాడేవారిలో బి12 లోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకు లేదా ఇతరత్ర కారణాల రీత్యా జీర్ణాశయం కొంత భాగాన్ని తొలగించి ఆపరేషన్లు చేయించుకున్న వారిలో, క్రాన్స్ వంటి పేగుల వ్యాధులున్న వారిలో, పేగుల ఆపరేషన్లు చేయించుకున్న వారిలో కూడా బి12 లోపం తలెత్తొచ్చు. మన శరీరం బి12ని గ్రహించేందుకు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ అవసరం. దీన్ని మన జీర్ణాశయం గోడల కణాలే ఉత్పత్తి చేస్తాయి. కొందరిలో మాత్రం రోగనిరోధక వ్యవస్థే ఈ గోడల కణాలపై దాడి చేయటం, జీర్ణాశయానికి ఇన్ఫెక్షన్ల వంటివి రావటం వల్ల ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ సరిగ్గా తయారవ్వదు. దీనివల్ల కూడా బి12 లోపం తలెత్తుతుంది. ఆహారంలో తగినంత బి12 తీసుకున్నప్పటికీ లోపం ఉంటే ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉత్పత్తి కావటం లేదని భావించాల్సిన అవసరం ఉంటుంది. వీరికి బయట నుంచి బి12 ఇవ్వాల్సి ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ లోపం గల వారికి బి12 విటమిన్ లోపం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడినవి. ఒకటి ఉంటేనే రెండోది సరిగ్గా పనిచేస్తుంది. వేళకు భోజనం చేయకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, పొగ తాగే అలవాటు ఉన్న వారికి విపరీతంగా మద్యం తీసుకోవడం, ఇవన్నీ విటమిన్ బి12 లోపానికి దారితీసేవే. మరి ఈ బి12 విటమిన్ తగ్గితే ఏం చేయాలి? ఇటీవలి కాలంలో రక్తంలో బి12 స్థాయిలను చెప్పే పరీక్ష విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. లక్షణాల ఆధారంగా వైద్యులు ఈ బి12 పరీక్షతో పాటు హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల వంటివి ఎలా ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్ స్థాయి ఎలా ఉందన్నది చూస్తారు. అవసరాన్ని బట్టి కొన్ని నాడీ పరీక్షలు కూడా చేస్తారు. మరీ అవసరమైతే జీర్ణాశయం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఎండోస్కోపీ వంటివి కూడా చేస్తారు. రోగి పరిస్థితిని బట్టి వైద్యులు దీన్ని మాత్రల రూపంలో గాని ఇంజెక్షన్ల రూపంలో గాని ఇస్తారు. విటమిన్ బి12 లోపం చాలా కాలంగా ఉన్నా దీన్ని గుర్తించి ఇంజెక్షన్ ద్వారా బయటి నుంచే ఇస్తే పరిస్థితి త్వరగా మెరుగవుతుంది. సాధారణంగా పేగులు, జీర్ణాశయంలో సమస్యలుండి శరీరం బి12ని గ్రహించలేకపోతుంటే వారికి మాత్రలతో ఉపయోగం ఉండదు, ఇంజెక్షన్ల ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. మెట్ఫార్మిన్ వాడే మధుమేహులు బి12 విషయంలో శ్రద్ధ తీసుకోవటమే కాదు, కాల్షియం కూడా తీసుకోవటం మంచిది. దీనివల్ల బి12 పై మెట్ఫార్మిన్ ప్రభావాన్ని తగ్గించడం వీలవుతుంది. లక్షణాలను బట్టి కొన్నిసార్లు వైద్యులు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తుంటారు. దీనివల్ల బి12 లోపం మరుగున పడి అంతా బాగానే ఉందనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఇది నాడుల బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి బి12 లోపాన్ని ఖచ్చితంగా గుర్తించటం, చికిత్స చేయటం అవసరం. మన శరీరంలో బి12 విటమిన్ తగ్గకుండా చూసుకోవాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? విటమిన్ బి12 మాంసాహారంలో, అది కూడా మేక, గొర్రె కాలేయంలో ఎక్కువగా ఉంటుంది. మనకు విటమిన్ బి12 గరిష్టంగా 3 నుండి 4 మైక్రోగ్రాములు అవసరం. కానీ కాలేయంలో ఇది 90 నుండి 95 మైక్రోగ్రాములు ఉంటుంది. మాంసాహారులు వారానికి ఒకసారి మాంసం తిన్నా తగినంత బి12 లభిస్తుంది. మాంసంలో 2.7 మైక్రోగ్రాములు, గుడ్డులోని పచ్చసొనలో 0.9 మైక్రోగ్రాములు మేరకు బి12 ఉంటుంది. పాలలో ఉంటుంది గాని పాలు, పెరుగు, మజ్జిగ, పాల పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. కాస్త పులిసిన పదార్థాల్లో బి12 స్థాయిలు పెరుగుతాయి. పాలు కూడా తాగని వాళ్ళు సోయా ఉత్పత్తులను తీసుకోవచ్చు. పాలు పడని పిల్లలకు బి12 కలిపిన సోయా పాలు బాగా ఉపయోగపడతాయి. మాంసాహారులు వారానికి ఒకసారి మాంసం, ముఖ్యంగా కాలేయం చేపలు తినటం మంచిది. చేపల్లోనూ ష్రింప్ షెల్ ఫిష్ లో బీటువెల్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డులోని పచ్చసొనలో బీటువెల్ ఎక్కువగానే ఉంటుంది. కొందరు కొలెస్ట్రాల్ తగ్గటానికంటూ పచ్చసొన తీసేస్తుంటారు, గాని పచ్చసొన తిన్నా కొలెస్ట్రాల్ ఏమంతా పెరగదు. కాబట్టి రోజు 250 మిల్లీలీటర్లు పాలు, పాల ఉత్పత్తులు, వారానికి 2-3 సార్లు గుడ్డు, 1 సారి మాంసం తింటే తగినంత బీటువెల్ లభిస్తుందని చెప్పొచ్చు. ఎదిగే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పాలు, గుడ్లు, మాంసం తగినంత ఉండేలా చూడటం అవసరం. సాధారణంగా తల్లిపాల నుంచి లభించే విటమిన్ బీటువెల్ పిల్లలకు సరిపోతుంది. కాకపోతే తల్లులలో విటమిన్ బీటువెల్ తగినంత ఉండాలి. కాన్పు అయిన వెంటనే వచ్చే ముర్రుపాలలో మాత్రం బీటువెల్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శిశువులకు ముర్రుపాలు పట్టడం తప్పనిసరి. విన్నారు కదా శ్రోతలు విటమిన్ బీటువెల్ గురించి. వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పప్పుజాతి పంటలకు ఏ జీవన ఎరువును వాడాలి? ఏ రైజోబియం, బి అజిటోబాక్టర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ రైజోబియం. గత వారం రెండవ ప్రశ్న: అన్ని రకాల కూరగాయ పంటలలో ఏ జీవన ఎరువును వాడాలి? ఏ అజోస్పైరెల్లం, బి అజిటోబాక్టర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి అజిటోబాక్టర్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు మణిదీప్ సంగారెడ్డి, వి నాగేశ్వరరావు నర్సాపురం, ఎస్ గణేష్ మహబూబ్ నగర్, రాకేష్ వరంగల్, పార్వతి సుభద్ర. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, శ్రీరామ్ మరియు గాయత్రి గూడూర్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: విటమిన్ బీటువెల్ గరిష్టంగా ఎన్ని మైక్రోగ్రాములు అవసరం? ఏ 3 నుండి 4, బి 8 నుండి 9. మొదటి ప్రశ్న మరొకసారి: విటమిన్ బీటువెల్ గరిష్టంగా ఎన్ని మైక్రోగ్రాములు అవసరం? ఏ 3 నుండి 4, బి 8 నుండి 9. ఈ వారం రెండవ ప్రశ్న: మానవ శరీరంలో విటమిన్ బీటువెల్ నిర్వహించే పాత్ర ఏమిటి? ఏ డిఎన్ఏ ఉత్పత్తి, బి శక్తి విడుదల. రెండవ ప్రశ్న మరొకసారి: మానవ శరీరంలో విటమిన్ బీటువెల్ నిర్వహించే పాత్ర ఏమిటి? ఏ డిఎన్ఏ ఉత్పత్తి, బి శక్తి విడుదల. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.